పరమ పూజ్య గురుదేవుని యొక్క మొత్తము చెప్పినది ఓం. ఓం అర్థమైపోతే అన్నీ వచ్చినట్టే మనకి. అంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తిని ఒకేసారి అర్థం చేసుకోగలగటం, సమాధి స్థితి. అంటే 3-in-1 అది. కానీ దాన్ని ఇంకా అర్థం చేసుకోవటానికి భూ భువ స్వాహ అంటే స్థూల జగత్, ప్రాణమయ జగత్, మనోమయ జగత్. భూ భువ స్వాహ అంటే గబుక్కుని ఆ ఊ మా అంటే అర్థం అవదు అనుకుంటే ఈ మొత్తం ప్రపంచాన్ని తెలుసుకో అన్నాడు. కానీ ఇదంతా తెలుసుకోవటానికి నువ్వు పెద్ద కష్టం ఏం చేయక్కర్లేదు. తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. ఇందులో మొత్తము చెప్పవలసినటువంటి ఆ గాయత్రి మంత్రం యొక్క 24 అని చెప్తాం మనం. ఇందులో 4 ఏమిటి అంటే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. మనో, బుద్ధి, చిత్త, అహంకారం. ఇవి కాకుండా మనకున్నటువంటి 20 పరికరాలు ఉన్నాయి. చేత పరమ పూజ్య గురుదేవులు మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు తమ 20ని అర్థం చేసుకుని వాళ్ళ వాళ్ళ మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారాలతో పనిచేయాలి. అదంతా సూర్యుడి నుంచి వస్తుంది. అది అర్థం సింపుల్గా అర్థం చేసుకోవాలి అంటే కేడిఎస్. ఇందులో ఇవాళ మనం సృష్టికర్త పరమ ప్రసాదము ప్రఖర ప్రజ్ఞ అన్నది తెలుసుకుంటాం మనం. 13వ కేడిఎస్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మొట్టమొదట అర్థం చేసింది ఏంటి అంటే మొదటిది ఫస్ట్ పేజీలో చేతన శక్తి విస్తరణ. ఈ చేతన శక్తి విస్తరణ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలంటే పేజీ 5లో ఉన్నటువంటి టెలిస్కోప్ చూడండి. మనం ఏం చదువుతున్నామో గుర్తుంచుకోండి. చేతన శక్తి విస్తరణ, చేతన అంటే కాన్షియస్నెస్ అనొచ్చు. మీరు మనకి ఎంతవరకు తెలిసింది ఏంటంటే కాన్షియస్నెస్ ఈజ్ సంథింగ్ జస్ట్ సీజ్ ఎవ్రీథింగ్. కానీ ఇక్కడ గురుదేవుడు చెప్తున్నది ఏంటంటే ఆ కాన్షియస్నెస్, చేతన శక్తి విస్తరణ కావాలి. ఎలాగో చూసుకోండమ్మా. పేజీ 5 టెలిస్కోప్. అయితే కర్మఫలము నుండి ఎవరూ తప్పించుకోలేరు. కానీ వివేకానందకి తన జైల్లో శ్రీ అరవిందోకి చెప్పింది ఏంటి అంటే ఇప్పుడున్నటువంటి మనుష్యులందరూ కూడా వాళ్ళ కర్మఫలం ఎలా ఉంది అంటే ఈ జన్మలో వాళ్ళు కంప్లీట్గా ఆత్మశక్తిని అర్థం చేసుకోగలరు. ఇఫ్ దే వాంట్ ఇట్. కొంచెం ఎక్కువ తక్కువ ఉంటుంది. సీట్ వచ్చాక క్లాసులో కొంతమంది తొందరగా నేర్చేసుకునే సబ్జెక్ట్స్ అన్నీ నేర్చేసుకుంటారు, కొందరు కొంచెం ఆరోగ్యంగా నేర్చుకుంటారు. కానీ అందరికీ అది గ్యారంటీ, కోర్స్ ఈజ్ గ్యారంటీడ్. దాని ఎగ్జామ్స్ ఇస్తారు. ఆ ఎగ్జామినేషన్స్ ఇచ్చినప్పుడు తక్కువగా చదువుకుని వాడు ఫస్ట్ క్లాస్ ఫస్ట్ రావచ్చు, ఫస్ట్ క్లాస్ గొప్ప రాదలుచుకున్నవాడు జస్ట్ పాస్ అవ్వచ్చు. కానీ అందరూ పాస్ అవుతారు, అందులో డౌట్ లేదు. అంచేత ఇది అయితే కర్మ ఫలము నుండి ఎవరూ తెప్పించుకోలేరు. కానీ వితిన్ 2-3 మంత్స్లో దాటేయచ్చు అమ్మా దాన్ని. అది గుర్తుంచుకోండి. అదొక్కటే ప్రతిబంధకం. మనం చేసేటటువంటి అనేక పనులకి ఇదే ప్రతిబంధకం అవుతుంది. అది వన్ మంత్ లో మీరు లాగిన్ చేసుకుంటారు ఇఫ్ దే ఆర్. చాలా మందికి ఫ్రీడమ్ కూడా ఉంటుందమ్మా ఇఫ్ దే వాంట్ ఇట్. దోస్ ఇప్పుడు పుట్టిన వాళ్ళందరూ అలాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళని ఇక్కడ పుట్టించారు. ఇంకా రాబోయేటటువంటి వాళ్ళు కూడా అలాంటి వాళ్ళని ఇంకా పుట్టిస్తుంది ప్రకృతి కొన్నాళ్ళ వరకు. ఎందుకంటే సుమారు 17 లక్షల సంవత్సరాల కార్యక్రమం చేయవలసినటువంటి మనుషులకి వీళ్ళు ఫస్ట్ స్టెప్స్, మొదటి అడుగులు. వీళ్ళు కరెక్ట్గా ఉంటే మిగతా వాళ్ళందరూ దీని ప్రకారం డెవలప్ అవుతారు. అంచేత ఇక్కడ పిల్లలందరూ అందుకే గురుగారు గాభరా పడుతూ ఉంటారు, ఎంత చెప్పినా వినరు వీళ్ళు. ఇది నేర్చుకుంటే చాలు, దానికోసమే పుట్టింది వాళ్ళకి. అది తప్ప మిగతా వినాలి అనే పాయింట్ కూడా మనం ప్రపంచానికి చెప్పలేకపోతున్నాం. పరమ పూజ గురుదేవులు ఏం చెప్తారంటే ఈ 20 KDS కనుక ఇచ్చేయగలిగితే, గాయత్రీ సాధన కనుక మనుషులకి ఇచ్చేస్తే ఎప్పుడో పట్టుకుంటాడు వాడు, దాన్ని పట్టుకోవడం గ్యారంటీ. ఇప్పుడు వింటాడో 5 రోజులు సంవత్సరాల తర్వాత వింటాడో అది వేరే విషయం. చేత ఇప్పుడున్నటువంటిది అదొక్కటే ప్రతిబంధకం. ఏంటి అంటే మనం ఎప్పుడు మొదలెడతాం, ఈ క్షణంలోనా ఎప్పుడా, కానీ గ్యారంటీ ఈ జన్మలో కాకపోతే నెక్స్ట్ బర్త్లో, అది గ్యారంటీ అందరికీ. సృష్టికర్త నిర్ధారించిన క్రమాన్ని ఉల్లంఘించటం సాధ్యం కాదు. అదే సృష్టి నిర్ధారణ చేశాడు, మీరు నేర్చుకుంటారా బాబు. అందుకోసమే రామకృష్ణ పరమహంస వివేకానందను అడిగాడు లాగేరా అని. పాపం ఆయన లేకపోతే అరవిందో కాదండి నేను భారతదేశం కోసం భారత్ మాతాకి చేస్తానంటే నోరు మొయిరా, నేను ఇచ్చేశాను దాన్ని 1910లో చెప్పాడు శ్రీకృష్ణుడు. ఇచ్చేశానయ్యా భారతదేశానికి స్వాతంత్రం, ఎందుకురా యుద్ధాలు చేస్తారు, చేసుకుంటే చేసుకోండి చేసుకోకపోతే మానేయండి, నీకెందుకురా అంటే వాడికి అర్థమైంది ఇంకా యుద్ధం చేయక్కర్లేదు భారతదేశానికి ఫ్రీడమ్ ఇచ్చేశాను అని. కానీ అన్నాడు పట్టింది దానికి ఇంకో 40 ఇయర్స్ పట్టింది, 33 CS. ఎవరైనాను అదేగా గాంధీ చెప్పింది, ఎందుకురా యుద్ధాలు, అదే చేశాడు వాడు చివరికి అలాగే తెచ్చాడు. ఇంతే కాదండి మేము చేస్తామంటే మూర్ఖత్వం, అది కొట్టుకోండి అది వేరే విషయం. కానీ దానివల్ల ఏం జరిగేది ఏం లేదు, కొట్టుకున్నా కట్టుకోకపోయినా అది జరుగుతుంది గ్యారంటీ. పని చేయటానికి స్వాతంత్రం ఉంటానే దాని పరిమాణాన్ని అనుభవించే బాధ్యతను కూడా వహించాలి. అంచేత ఇప్పుడున్నటువంటి అనుభవించే బాధ్యత ఏంటి అంటే పరమ పూజ్య గురుదేవులు చెప్తున్నటువంటి సాధనలు. గురువుగారి గురించి అసలు మనం మాట ఎత్తే అక్కర్లేదు. మనం పరమ పూజ్య గురుదేవులు ఇప్పుడు చదివిన 20 పుస్తకాల్లో జాగ్రత్తగా మీరు చూస్తే మీకేమర్థమవుతుంది అంటే గాయత్రీ మంత్రం ద్వారా స్థూల సూక్ష్మ కారణ శరీరాన్ని దాటేసి దాన్ని ఉపయోగించుకుని జీవితం రావాలి. దానికి ఇంకా పరమ పూజ్య గురుదేవులు ఏం చెప్తున్నారు, సాధనలు అవంతా చేస్తూ కూర్చుని ప్రాణాయామాలు చేస్తూ కూర్చుని ఆసనాలు ప్రాణాయామాలు చేస్తూ కూర్చుని అవంతా గంటలు గంటలు ఏం చేసుకోక్కర్లేదు, సింపుల్గా హెల్త్ కరెక్ట్గా ఉండటానికి కావలసిన ఆసన ప్రాణాయామాలు రోజుకు 1 గంట చేసుకోండి, నిరంతరము సహన సాధనలో ఉండండి, ఆ గాయత్రీ సాధన సూర్యుడి శక్తి మీలో వస్తుంది, జీవించండి అంతే. అదే జీవిత విధానాన్ని చేసేది ఉంది అక్కడ, అది ఇక్కడ చెప్తున్నది. ఇక్కడ 5వ పేజీ జాగ్రత్తగా ఇప్పుడు నేను చెప్పిన దానికి బేసిస్గా అర్థం చేసుకోండి. అయితే కర్మఫలము నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు, మనము తెచ్చుకోలేము. చెప్తాం ఖచ్చితంగా గురువుగారు లాంటి వాళ్ళతో చేసుకుంటే తొందరగా వెళ్తాం, లేకపోతే గురువు వదలడు కదా, ఇంకా ఎలా లెక్కెళ్తాడో అలా తీసుకెళ్తాడు. అదొక్కటే ప్రతిబంధకం. సృష్టికర్త నిర్ధారించిన క్రమాన్ని ఉల్లంఘించటం సాధ్యం కాదు. పని చేయటానికి స్వాతంత్రం ఉంటూనే దాని పరిమాణాన్ని అనుభవించే బాధ్యతను కూడా వహించాలి. అంచేత మీరు చేస్తున్నటువంటి పనులు మీరు ఎక్కడ చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తావు, ఏం లేదు మీరు ఎక్కడున్నారో అక్కడే ఉండండి. తను అందరి చోట్ల అన్ని చోట్ల ఉన్నటువంటి వాడికి ఎక్కడికి వెళ్ళి స్పెషల్ సాధన ఏం చేయాలి? నీకు ఇవ్వాల్సినటువంటి కర్మ కుటుంబ ప్రకారము ఏమి ఇచ్చబడిందో దాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఇదంతా ఎందుకు అంటే, దీన్ని కనుక మీరు పేజీ 2nd chapter page number 6 అమనమ్మకానికి జనని దుర్బుద్ధి. అపనమ్మకం లేదనుకోండి, నమ్మకోరు అనుకోండి, ఏం చేస్తున్నది? దుర్బుద్ధి. పరమ పూజ గురుదేవుడు చెప్తున్నప్పుడు ఇంకా మీరు నమ్మి దాని యాంగిల్లో ముందుకు వెళ్ళటమే తప్ప, మీరు వెళ్ళకపోతే చేయగలిగేది ఏమీ లేదు. దానికి మూడో విషయంలో భగవంతుని విషయంలో భ్రమలు కొన్ని ఉన్నాయి. చాలా మంది ఏమనుకుంటారంటే, ఏదో కొద్దిగా పూజలు అవి చేసేసి చేసేస్తే భగవంతుడు ఏదో చేస్తాడని. మీరు కొంచెం ఆలోచిస్తేనే జరుగుతుంది ఎంత ఫులిష్నెస్ అది. అంటే నువ్వు ఇచ్చేటటువంటి ఆ 50 paisa 2 rupees అది ఇస్తే మిగతా వాడికి ఇవ్వండి, ఏదో నీకు ఇచ్చేస్తాడు అంటే అసలు అలాంటి భగవంతుడు నిజమా? ఉంటే అలాంటి వాడిని చూడాలా? ఆలోచించుకోండి అమ్మా. అంచేత కావాల్సింది చాలా ముఖ్యమైనది అంటే, కావలసినటువంటి సాధన కరెక్ట్గా చేసుకోవాలి. పేజీ 11 చూడండి. 4వ దైవీ శక్తుల సక్రమ వినియోగ విధి వ్యవస్థ బోల్డ్ చూడండి. టెలిస్కోప్ పేజ్ 11. సంసారంలో కనిపించే జల పదార్థాలతో పాటు సర్వవ్యాప్తి నియామక శక్తి కూడా ఒకడుందని అతని సంభ్రమాశ్చర్యాలతో నిండి ఈ బ్రహ్మాండాన్ని తయారు చేయటం మొదలుకొని ఇంకా తెలియని వాటినన్నిటినో సృష్టిస్తూ ఉంటుందాడని తెలుసుకోవాలి. ఇక్కడ మన జీవిత విధానాన్ని దైవీ శక్తుల యొక్క సక్రమంగా ఏం చూసుకోవాలి అంటే, 84 lakh ఉన్నారు మన పృథ్వీలో, అందులో మనిషి 1 lakh ఒక శ్రేణి. అంటే వాడు ఒక్కడు పృథ్వీ మీద లేకపోయినా మిగతా వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూస్తున్నారు కదమ్మా, 83,99,999 జీవితాలు. పృథ్వీకి మనిషి ఉంటే ఎంత, లేకపోతే ఎంత? వాడు అనవసరం కూడా. అసలు పృథ్వీని భగవంతుడు దీని మీద పృథ్వీతో సహకరించి, బాబు నేను ఒక ఇవల్యూషన్ చేస్తున్నాను, ఆ ఇవల్యూషన్ చాలా స్పీడ్గా చేయటం చేత కావటం లేదు, అలాంటి వాళ్ళని తయారు చేయటానికి పృథ్వీకి సూర్యుడికి ఒక శక్తమైనటువంటి డిస్టెన్స్ ఉంది, అది పృథ్వీగ్రహం తప్ప ఇంకేం లేదు, అందువల్ల పృథ్వీ నువ్వు ఉపయోగించుకో మనుష్యుల్ని అంటే ఓలే తీసుకురారా అన్నాడు. ఇంకే మనుష్యుడు పృథ్వీని సర్వనాశనం చేయటానికి చూస్తున్నాడు తప్ప అసలు భగవంతుడు ఏం చేద్దామని మనుష్యుల్ని అనుకుంటున్నారు అనే ఆటే రావటం లేదు. అదే అదే ఆలోచించుకుంటారు తప్ప భగవంతుడి మీద జీవితం విదేటటువంటి వ్యక్తులు నాకు తెలిసి వాళ్ళు ఏదో ఉద్యోగాలు చేసుకున్నారు, చదువుకున్నారు, ఏం లేదు. కానీ వాళ్ళ పేరుతో ఇప్పటికీ అద్భుతంగా జరుగుతుంది. మరి అంత చెప్పినా అర్థం కాకపోతే ఏం చేద్దాం? ఆలోచించుకోండి. అలాని పనులు వదుకోమని ఏం చెప్పటం లేదు. ఇంకేంటే పరమ పూజ్య గురుదేవుల కోరిక ఏమిటి అంటే, మొత్తం మానవ జాతి ఒకే జాతకం మీద, వాళ్ళ ఆస్ట్రాలజీ కనుక మనం డెవలప్ చేస్తే, అది డెవలప్ అయి ఉంది, మీరు చదవాలది, అది మొత్తం మానవ జాతికి ఒకే హారోస్కోప్ అది ఉంది, ఆల్రెడీ రెడీ అయింది. అందులో తయారయ్యే వాళ్ళు మనుషులు దానిలో జాయిన్ అవ్వాలి. అది ఏం చేస్తాం ఏం చేస్తాం ఆలోచిద్దామమ్మా. ప్రస్తుతం దాని గురించి మనం మాట్లాడటం లేదు. ఇంచేత పేజీ 14 చూసుకోండమ్మా. ఫస్ట్ లైన్, భగవంతుని అనుగ్రహంతో చిన్న చిన్న సాధనలతోనే అసాధారణ ప్రయోజనాలు లభించాయి. ఇది ఎన్నిసార్లు చదివినా మనం అందులో ఒక భాగంగా చేయగలమా అనేది ఆలోచించుకోమని పరమపూజ్య గురుదేవులు అడుగుతున్నారు. ఎందుకంటే ఆయనకి ఇప్పుడున్నటువంటి మొత్తం పృథ్వీకి, ఇప్పుడు హనుమంతుడు వాళ్ళు ఎప్పుడో పుట్టారు, ఎక్కడో లంకలో యుద్ధం జరిగారు, అయోధ్యలో ఉన్నాడు అంతే. కృష్ణుడు వాళ్ళని చూస్తే ఎక్కడో ఢిల్లీ దగ్గర ఎక్కడో యుద్ధం చేసుకున్నారు ఒక ముక్క ఎక్కడో. దానివల్ల ఏమవుతుందిరా, పృథ్వీ ఎంత పెద్దది. ఇంచేత మనకి కనీసం 200,000 మంది కావాలి సాధనలు చేసేవాళ్ళు. నా కోరిక ఏంటి, ఎక్కడో ఎందుకురా పరమపూజ్య గురుదేవులకి 200,000 మందిని ఆంధ్రప్రదేశ్లోనే ఇవ్వలేమా? నా కోరికమ్మా, నాకున్న కోరికలు నాకుంటే, అది మీకు సంబంధించింది కాదులే. కానీ చూసుకోండి, దానికి ఏం చేయమంటున్నారు, భగవంతుని అనుగ్రహంతో చిన్న చిన్న సాధనలతోనే అసాధారణ ప్రయోజనాలు లభిస్తాయి. మీకే హిమ్మంతు కావంటే హనుమంతుడు, అంగదుడు, నలుడు, నీలుడు, జాంబవంతుడు, భగీరథుడు, ప్రహ్లాదుడు, కుచేలుడు, విభీషణుడు, మీ పేర్లు అలా చెప్పుకుంటూ మీ పేరు కూడా అక్కడ చివరి పెట్టేసుకోండి అమ్మా. మీ పేరు కూడా గ్యారంటీగా ఉండాలి రా అందులో. భగవంతుని అనుగ్రహంతో చిన్న చిన్న సాధనలతో అసాధారణ ప్రయోజనాలు లభించాయి. మరి ఇప్పుడు ఎందుకు రావు? దానికి సెకండ్ పారాగ్రాఫ్ ఫస్ట్ లైన్ చూడండి. 21వ శతాబ్దంలో మానవీయ పురుషార్థము చాలా అవసరమవుతుంది. సత్యయుగం సాధువులు, బ్రాహ్మణులు, వానప్రస్థులు, సన్యాసులు లాగా అసంఖ్యాకులు ఆత్మోన్నత సేవా సాధనలో నేడు బాగా కృషి చేయాలి. చెప్పటానికి ఏముందమ్మా, పనిచేయండి అంటున్నారు. ఇక్కడ మనం ఇంకోటి కూడా చేసుకోవాలి. అర్జునుడు, హనుమంతుడు, సుదాముడు అలాగా భక్తిలో డెవలప్ చేస్తున్నటువంటి వాళ్ళని ఇదివరకు కృష్ణుడు, ఇప్పుడు పరమపూజ్య గురుదేవులు కరెక్ట్ చేస్తారు మమ్మల్ని. ఎలా చేశారు వాళ్ళ జీవితాలు చూసుకోండి. కుచేలుడిని ఏం చేశాడు, కుచేలుడైనా సుదామ ఎలా కరెక్ట్ చేశాడు, హనుమంతుడిని ఎలా కరెక్ట్ చేశాడు, అర్జునుడిని ఎలా చేశాడు. మనకు తెలుసు కదా, మొత్తం మహాభారత యుద్ధంలో అర్జునుడు నెత్తి మీద, ఆయన రథం మీద హనుమంతుడు ఉన్నాడు. యుద్ధం అంతా అయిపోయిన తర్వాత ఓ చోటకి తీసుకువెళ్ళి అర్జునుడిని తన బాణాలు ధనస్సుతో పాటు కిందకి దిగు అని ఆయన దిగాక కృష్ణుడు దిగుతాడు. దిగిన తర్వాత రథం పైన హనుమంతుడి యొక్క పతాక తీసేస్తాడు. తీగానే ఏమవుతుందో తెలుసు కదా, రథం మొత్తం మండి తీకుతుంది. అంటే వీడేదో అనుకుంటాడు నేను అందరినీ చేశానని, కానీ అక్కడ హనుమంతుడు కృష్ణుడు కలిపి చేసింది ఆవిడికి తెలియటంలే. మళ్ళీ ఆ రామకృష్ణులే వచ్చి, రామకృష్ణ పరమహంసగా వచ్చి దేవతలందరినీ మీకు ఫ్రీడమ్ చేసి మీ కర్మలన్నీ చేసేద్దాము అంటే మీకు బురకెక్కటలే. సరేలే మీరు వినరు కదా, గాయత్రితో అయినా మీరు పట్టుకుంటారు అని మళ్ళా ఆయన వచ్చి చెప్పినా మీరు వినరు. మేబీ మీరు పరమపూజ్య గురుదేవుల కంటే గొప్పవాళ్ళేమో, నేను కాదు. చూద్దాం అదంతా ఏదో ఉంది నాకు తెలియదమ్మా. లాస్ట్ పారాగ్రాఫ్ 4 లైన్ చూసుకోండి. ఈ ప్రబల శ్రమతో పాటు దైవీ శక్తి అండ కూడా ఉండాలి, లేకపోతే మానవ పురుషార్థము తమ తప్పులు, బలహీనతలు మరియు ప్రతికూల పరిస్థితుల కారణంగానే విజయానికి బదులు అపజయాన్ని పొందటం జరుగుతోంది. అంచేత పరమపూజ్య గురుదేవులకి చెప్పేటమే అంతా అని చేస్తూ మనం చేతనైంది చేస్తూ ఉంటే ఇంకా అది ఎలా కరెక్ట్ చేయాలి, ఎప్పుడు మనం ఏ విధంగా పరిస్థితులకు మారుతారు అనేది ఆయన చూసుకుంటారు. 15వ పేజీ చూసుకోండి. ఆత్మబలంతో ఉదయించిన పరిష్కృత ప్రతిభ. ఫస్ట్ పారాగ్రాఫ్ లో 6 లైన్లు జాగ్రత్తగా చూసుకోండి. ఆత్మబల సంపాదన కష్టమైనది కాదు. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆత్మబల ఏదో అనుకుంటాను చాలా కష్టమని, నిజానికి ఆత్మబల సంపాదన కష్టమైనది కాదు. నిజంగా చెప్పాలంటే స్థిరంగా కూర్చుని ఉంటే చాలు, ఇంకా చేసేదేం లేదు, అదే చేస్తుంది. చాలా సరళమైనది. అందుకోసం ఆత్మశోధన మరియు లోక కళ్యాణము క్రియాకలాపాలను జీవన చర్యలో అంగంగా చేసుకుంటే చాలు. రెండు పనులు చేయాలి. ఒకటి ఆత్మశోధన, అంటే మనలో ఉన్నటువంటి నెగటివ్స్ ఏవైతే ఉన్నాయో, తప్పులు ఏవైతే ఉన్నాయో, మెల్లిమెల్లిగా వాటిని తీసుకుంటూ ఉండండి. ప్రతిరోజు ఆత్మశోధన చేసుకుంటూ ప్రతిరోజు ఒకదానికంటే ఒకటి పైకి లేవండి, పవిత్రతం వైపు. దాని తర్వాత ఇది రోజుకు అరగంటో ఆసనాలు ప్రాణాయామాలు అవంతా కలిపి ఉంటే ఒక గంట గంటంతో చేసుకుంటారమ్మా. ఇది ఆత్మశోధనకు. ఇంకా మిగతాదంతా లోక కళ్యాణ క్రియాకలాపాలను. కానీ మీరేమనుకుంటారు అంటే లోక కళ్యాణ క్రియాకలాపాలను అనుకుంటే ఏదో వేరుగా చెయ్యాలి అని. మీరు చేసేటటువంటి కుటుంబంలోని కళ్యాణం చూసుకుంటున్నారా, మంగళకరమైన పనులు, బయటకు వెళ్తున్నారు, ఆఫీసులో ఉన్నారు, ఇవంతా కూడా మంగళకరమైనటువంటివే. ఇవంతా కూడా లోకానికి మంగళకరమైన కళ్యాణక్రేయమైన కలాపాలు జీవనచర్యలో అంగంగా. జీవనచర్య అంటే వే ఆఫ్ లివింగ్. మీ లైఫ్ జీవిస్తున్నారు, ప్రతిరోజు మీ జీవనచర్య ఉంది కదా, ఆ జీవనచర్యను అంగంగా చేసుకుంటే దేన్ని, లోక కళ్యాణ క్రియాకలాపాలను. ఒకటేంటి, మీరు చేసుకునే ఆత్మశోధన గంట గంటన్నారు చేసుకుంటారు, కాస్త మీరు చేసుకునేటటువంటి సంగీతము అది చేసుకుంటే 2 గంటలు, రోజుకి 2 గంటలు మీరు వ్యక్తిగతంగా చేసుకునే పనులు. అందులో ఏం చెప్పాను నేను, 15 నిమిషాలు 1/2 గంట సేపు అందరితో కలిసి చదివేది ఏంటది, సంజాన సంచయమ ఏంటి నేను చెప్పాను, అందరూ కలిసి చదివేది సమ్ సత్సంగం. ఇది 2 గంటలు, అందరికీ అర్థమైంది కదా. నేను చెప్పిన 2 గంటల్లో అందరికీ అర్థమైపోతే 2 కొట్టేయండిరా, నాకు కాస్త కనిపిస్తుంది ఎన్ని 2లు వస్తాయో, 2 2 2 2 2. ఓకే, అంతేత 2 అవర్స్ మీరు చూసుకోండి అమ్మా. మీ వ్యక్తిగతమైనటువంటిదమ్మా అది ఆత్మశోధనకి. అంతేత ఈ సత్సంగం కూడా మీ వ్యక్తిగతమైన సాధనలోనే. అంటే 2 అవర్స్లో ఏం చేసుకుంటారో అంతా చూసుకోండి అమ్మా మీరు. ఇంకా మిగతాది మీ ఆఫీసు, మీ కుటుంబం, మీ స్నేహితులు వాళ్ళందరితో కూడా లోక కళ్యాణ క్రియాకలాపాలను ఎలా జీవిస్తామో అనేది ఒక పెద్ద క్వశ్చన్ అయిపోయింది. తమాషా అది. అసలు గృహస్థ ఆశ్రమమే మిగతా 3 బేసిస్ అని ఎప్పుడు చెప్తూ ఉంటారు పరమ పూజ్య గురుదేవులు. గృహస్థంటేనే అటు బ్రహ్మచార్యులు, దాని తర్వాత సన్యాసాలు, ఈ మధ్యన ఇంకోటి ఉన్నారుగా వానప్రస్థం. అందరూ దేని మీద ఆస్థాపడి ఉన్నారు, గృహస్థం మీద. మరి ఆ లోక కళ్యాణ క్రియాకలాపాల గురించి ఆలోచనే లేదు. చూసుకోండి అమ్మా దాని గురించి. అంతే తప్ప అమ్మ ఏదో అక్కడ చేసుకోవాలి, అదేదో చేసుకోవాలి అనుకోకండి అమ్మా. మీ వ్యక్తిగత జీవితంలోనే కళ్యాణ క్రియాపాలను చూసుకోండి. పని జరిగిపోతుంది. ఈ 2 ఆధారంగానే ఏంటి, ఆత్మశోధన లోక కళ్యాణము, ఈ 2 ఆధారంగానే వ్యక్తిత్వంలో ప్రఖరత తీక్షణతను చోటు చేసుకుంటాము. అదే జరిగితే దైవీ అనుగ్రహము సునాయాసంగానే వర్షిస్తుంది. దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ చాప్టర్ని మళ్ళీ మళ్ళీ మీరు చదువుకోవాలమ్మా. పేజీ 17లో మానవీయ పురుషార్థము దైవీ శక్తుల యుగ్మము. ఎప్పుడూ 2 పాజిటివ్ నెగిటివ్ కలిసి ఉంటే తప్ప కరెంటు రాదు. అలాగే ఆధ్యాత్మిక శక్తి మీకు రావాలి అంటే మీ పురుషార్థం ఉండాలి, దానితో పాటు దైవీ శక్తి కలవాలి. ఇవి 2 కలిస్తే ఒక యుగ్మం అవుతుంది, ఒక పేరు అవుతుంది. మానవీయ పురుషార్థము దైవీ శక్తుల యుగ్మము. పేజీ 18 లాస్ట్ 2 3rd లైన్ చివరి నుంచి చూసుకోండమ్మా. కానీ నేడు అత్యధికులు వికృత చింతన మరియు చరిత్ర ఒక పద్ధతిలోకి అలవాటు పడే ముందే ఉత్కృష్ట దిశలోకి మళ్లించాలి. అందుకోసం శ్రేష్ఠులైన ప్రతిభావంతులు సామూహికంగా ముందుకు వచ్చి బుద్ధిని ధర్మ చక్ర పరివర్తన లాంటి బాధ్యతను పోషించవలసిన అవకాశము ఇదే. ఇది మళ్లీ మళ్లీ మనం చెప్తుంది ఏంటంటే, ఈ టైము మళ్లీ కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత కానీ ఈ సంధి రాదు. ఇంచేత కొంచెం సీరియస్ గా తొందరపడి చూసుకోండి ఏం చేయాలో. కానీ దానికి పెద్ద కష్టం ఏదైనా చేయాలా అంటే 7th చాప్టర్ లో చూస్తోంది 19 లో పాత్రతతో దైవీ అనుగ్రహ ప్రాప్తి. పాత్రత నువ్వు తయారు చేసుకో. పాత్రత, పాత్ర అంటే వెసల్, బిందు పెద్ద గానుగా, కరెక్ట్ అన్నది గాను కాదు పెద్ద చెంబు, పాత్ర 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 ట అంటే మీ పాత్ర అలా అవ్వాలి. అంటే ఏముంటుంది, ఒక ఖాళీ పాత్ర ఉంటే కావలసినంత అనుగ్రహం నింపేస్తారు. వర్షం కురిచిందనుకోండి, ఎక్కడైనా ఒక రాయి మీద పడితే పోతుంది. ఒక చిన్న చెంబు పెట్టుకుంటే ఓ చెంబు నిండి అవుతుంది. ఒక కంగాళం పెట్టుకుంటే నీ శరీరం ఏంటో చూసుకోండి అమ్మా. మీ పాత్రతతో దైవ అనుగ్రహ ప్రాప్తి అర్థమైంది కదమ్మా, దాని గురించి వేరువేరుగా చెప్పాలా? ఖాళీగా ఉండి పరమపూజ్య గురుదేవుని మీ నెత్తి మీదకి రాగలిగితే చాలు. అందుకే ఏమని చెప్పాము, 20 పేజీలో 8వ చాప్టర్ పైన ఉంది చూడు, ఇదే పాత్రతకు నిర్వచనము. పాత్రతకు నిర్వచనం ఏంటంటే ఖాళీగా ఉండడం. కానీ ఖాళీగా ఉండి జీరో అయిపోతే జీరోగానే ఉంటావు. వాక్యూమ్ ఉంటే ఎలా బదరా? దాన్ని గురువు గారితో నింపప్ చేయాలి. దానికే బిందుసారుడి యొక్క చక్రవర్తి దగ్గరికి చాలా సార్లు రమ్మని నేను చెప్తూ ఉంటాడు, బుద్ధులు రావాలి అంటే ఎప్పుడు రాలేదు. కాదు, ఒకసారి బలవంతంగా వాడు అడిగాడు చక్రవర్తి, సరే వచ్చాడు. తను చేయి ముందు పెట్టాడు బుద్ధుడు, పెట్టండి అందులోని. పెట్టపోయేదో ఆయన పంచపంచ పదార్థాలు అవి పెట్టాలనుకుంటే దాని నిండా ఏముంది, గడ్డి అది అంతా నిండుంది. ఎంత అది ఖాళీ చేస్తే కదండి నేను ఫుడ్ పెడతాను అన్నాడు. అదే రా నేను చెప్పాను అన్నాడు. అది మీరు చూసుకోండి రా ఏమన్నారో, ఆ పాత్రత ఏంటో అర్థం చేసుకోండి. దానికి చేయవలసింది నేను చెప్పింది కదా, నిరంతరం దీన్ని చేసుకుంటూ గాయత్రితో సూర్యశక్తిని చేసుకోండి. కానీ దీనికి చాలా ముఖ్యం 8వది చూసుకోండి, చాప్టర్ పేజీ 20లో ప్రామాణికతకు జనని ఔదార్యము. ముందు మీరు ఇవ్వటం నేర్చుకోవాలా? మొట్టమొదట మీరు ఇవ్వటం మొదలెడితే మిగతా అన్నీ దాని తర్వాత అన్నీ వస్తూ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ అది ఔదార్యం కనుక ఉంటే. ఔదార్యం అంటే అర్థమైంది, మీ దగ్గరికి ఎంతుందో దానిలో ఇతరులకి నువ్వు ఎంత ఎక్కువ ఇవ్వగలవు. దానికి ఉదాహరణ పేజీ 23లో నదులు, చెట్లు, గోవుపాలు ఇవంతా చూపిస్తాడు ఆయన. నదులు ఎక్కడ నుంచి ఇస్తున్నారు నీళ్లు, చెట్లు ఎలా ఇస్తున్నారు ఉచితంగా, గోవు ఎలా ఇస్తుంది పాలను చూసుకోండి. ఔదార్యం ఎలా ఉంటుందో అప్పుడు లాస్ట్ 4 లైన్స్ చూడండి. ఎవరి చింతన వ్యవహారంలో ఉదార సేవా భావనలు ఎంత ఎక్కువగా ఉంటాయో వారికి సమాజంలో గౌరవపూర్వక సహకారం మరియు ఈశ్వరుని వరాలు అదే అనుపాతంలో నిరంతరము లభిస్తూ ఉంటుంది. ఇచేత ఈ జీవన సాధనలో ఈశ్వర ఉపాసన మీకు చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. పేజీ 24 లాస్ట్ 4 లైన్ నుంచి 25 వరకు దేవతల్ని ఎలాగ పూజ చేస్తామో మీకు చెప్పాము. అక్షింతలు, నీళ్లు, చందనము ఇవంతా ఎలా ఉంటాయో చూసుకుని మన జీవితాన్ని ఆ విధంగా చేయాలి. అనేక సార్లు చెప్పాము, మళ్ళీ చూసుకోండి అమ్మా దాన్ని. దీన్ని కనుక మీరు చేస్తే 10 పైన 2 లైన్లు చూసుకోండి, ఇదే ఫలిస్తేనే మనిషిని మహామానవునిగా, నరుడిని నారాయణుడిగా తయారు చేసే అవకాశం లభిస్తుంది. దానికే ప్రచండ ప్రతిభకు ఉద్గమస్థానం. ఈ ప్రచండ ప్రతిభకు, ఒక ప్రతిభ కావాలి ప్రచండంగా అంటే దాని ఉద్గమస్థానం ఎక్కడి నుంచి వస్తుంది మీకు? దాన్ని జాగ్రత్తగా ఊహించుకోండి. ప్రాణశక్తిలో మనకు దొరుకుతుంది. పేజీ 29లో అండర్లైన్స్ ఉన్నాయి, చూసుకోండి అండర్లైన్స్. ఎవరైతే తమ గుణకర్మ స్వభావాలను సక్రమంగా వినియోగించుకుంటారో లేదా సంస్కారవంతులుగా ఉంచుకుంటారో వారికి ఆత్మసంతోషం, సమాజ గౌరవం, దైవీ అనుగ్రహం మూడు సురక్షితంగా ఉంటాయి. నిజానికి వ్యక్తిత్వ పరిష్కారము ఉదాత్తతనే యోగాభ్యాసము. నువ్వేదేదో యోగాభ్యాసాలు అది చేస్తాం కాదురా నాయన, నీ వ్యక్తిత్వాన్ని పరిష్కరించుకో అని మళ్ళీ మళ్ళీ పరమ పూజ్య గురుదేవులు చెప్పుతూ యమ నియమాల గురించి జాగ్రత్తగా అర్థం చేసుకోమన్నారు. దీనికి పేజీ 30 లాస్ట్ లైన్ చూసుకోండమ్మా, 30వ పేజీలో లాస్ట్ లైన్. 1, మన స్వంత బలహీనతలను తొలగించుకోవడం చాలా ఇంపార్టెంట్. అది కనుక కరెక్ట్గా లేకపోతే పేజీ 31 2వ లైన్లో చెప్తాడు, రంధ్రాల నుండి జరిపోతుంది. ఇంచేతను ఎంత కష్టపడుకున్నా అది జాగ్రత్తగా ఒక చోట మీరు ఉంచుకోకపోతే జారిపోతాయి. ఎందుకు ఇదంతా అంటే పేజీ 34 చూసుకోండి, యుగ పరివర్తన జరగాలి. అందరూ మనం దానికోసమే పరమ పూజ్య గురుదేవులు అడిగారు. కానీ యుగ పరివర్తన జరగాలి అంటే ప్రతిభ కావాలి. ప్రతిభ అంటే ఏంటో చెప్తున్నాం కదమ్మా, మళ్ళీ చెప్తున్నాను, ప్రతిభ అంటే మనలో ఉన్నటువంటి ప్రాణశక్తి. ఓం భూర్భువస్వ తత్సవితిర్వరిణ్యం భర్గవదేవస్య ధీమహి ధియయోన ప్రచోదయాని అనే గాయత్రి శక్తి ద్వారా సూర్యుడి యొక్క శక్తి నుంచి సూర్యుడినంత శక్తి మనకి రావాలి అనే భావన. దానికి 36వ పేజీ చూసుకోండి, 12వ చాప్టర్, సంస్కార రాహిత్యం తొలగి సుసంస్కారత వికసించాలి. సంస్కారాల గురించి మీకు మళ్ళీ మళ్ళీ చెప్పారమ్మా, మన సంస్కారాలు 16 ఉన్నాయనుకుంటాం. చూసుకోండమ్మా స్టెప్ బై స్టెప్. తల్లి కడుపు ముందు నుంచే చివరికి శరీరం వదిలేంత వరకు ఉండే 16 ఉన్నాయి రా సంస్కారాలు. జాగ్రత్తగా చూసుకోండమ్మా, ఒక రోజులో అవన్నీ లాగేసుకోవచ్చు. కానీ 39వ పేజీ, గొప్ప ప్రయోజనాల కోసం ప్రతిభావంతుల ఆవశ్యకత. 21వ శతాబ్దంలో తమ తమ భావనల అర్హతలకు అనుగుణ్యంగా ప్రతి ఒక్కరూ ఎంతో కొంత చేసి తీరవలసిందే. ఆర్డర్, పనులు, ఒత్తిడి, కొరతలు కారణంగా ఏమి చెయ్యాలో తోచకపోతే మీ పరిస్థితిని, మానసిక స్థితిని తెలియజేస్తూ శాంతి కుంజిని సంప్రదించండి. మీకు క్లియర్గా లేదు మేము ఏం చేయాలో అని ఉంది, నేనేమేం చేయాలి అని లేకపోతే మీరు చేయగలిగేటటువంటిది శాంతి కుంజికి తెలుసుకుని తెలుసుకోండి. నేను నిన్న చెప్పాను, నేను ప్రతిరోజు శాంతి కుంజికి సాధన చేస్తున్నప్పుడు మానసికంగా వెళ్ళి రోజు తిరిగి రావాలనే సాధన చెప్పాను కదా. ప్రతిరోజు మీరు అది గుర్తుంచుకోగలిగానమ్మా, అదేదో వింటాం కాదు. మొదలెట్టేశారు ఈ సాధన. ఈ సాధన అర్థమైన వాళ్ళు ఏ చూపేయండి. అర్థము అర్థము ఏ క్యాపిటల్ ఏ అంటే ప్రతిరోజు శాంతి కుంజికి వెళ్ళి వస్తారు. అక్కడే ఉండిపోకండి అమ్మా. అక్కడే ఉండబోతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అక్కడికి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇక్కడ ఏ కనిపించదు కనుక వెళ్ళిపోయారు అనుకుంటాను. వాళ్ళని ఎక్కడని చెప్పగలరా? సరే, అది జాగ్రత్తగా చూసుకోండి అమ్మా. నేను తిని చెప్తున్నాను, అది చాలా ఇంపార్టెంట్. అదే ఇక్కడ చెప్పబడింది. పద్నాలుగు 44వ పేజీలో 14th చాప్టర్. సద్బుద్ధి ఎలా ఉదయిస్తుంది? బుద్ధి వచ్చినప్పుడు. కరెక్ట్ చెప్పలేదా? సద్బుద్ధి ఎలా ఉదయిస్తుంది? ఉదయించినప్పుడు. అంటే అర్థం కాదుగా, ప్రతిరోజు సూర్యుడి మీద సాధన లేస్తున్నప్పుడు. KDS 2లో ఒక సాధన చెప్పాను నేను, సూర్య చంద్ర సాధన. అదే సద్బుద్ధి యొక్క ఉదయిస్తుంది అన్నది అర్థమవుతుంది. ఆ మెడిటేషన్ రెగ్యులర్గా ఉండాలమ్మా. మెడిటేషన్ ఇది అర్థమైంది, ఈ చాప్టర్లో సద్బుద్ధి ఎలా ఉదయిస్తుంది అని మీకు ఎలా వస్తుందో నాకు అర్థమైంది, మీకు అర్థమైంది అంటే క్యాపిటల్ ఏం కొట్టేయండి రా. ఓకే, ఇద్దరు చెప్పారు. ఓకే అమ్మా, అదమ్మా సద్బుద్ధి ఎలా ఉదయిస్తుంది అంటే అది. జయ గురుదేవమ్మ, స్రష్టక పరమప్రసాదం మీకు ఇచ్చానమ్మా, జాగ్రత్తగా చూసుకోండి.